యాత్రా గీతం. నా కళ్ళతో అమెరికా, లాస్ ఏంజెల్స్. లాస్ ఏంజెల్స్ రెండవ భాగం. ఆ రోజు ఉదయాన్నే నిద్ర లేచి ముందు రెండు రోజుల పాటు మేము వెళ్ళిన యూనివర్సల్ స్టూడియోస్ హాలీవుడ్ సిటీ టూర్ గ్రిఫిత్ అబ్జర్వేటరీల గురించి గుర్తు చేసుకుని కాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఇక హోటల్లో బ్రేక్ఫాస్ట్ ఫ్రీ, అదేమిటో చూద్దామని లాబీ దగ్గరికి వెళ్ళాం. కాసిన్ని మఫిన్లు, బ్రెడ్ స్లైసులు నిట్టూర్చి కాస్త యాపిల్ జ్యూసు, కొంచెం పాలు లేని కాఫీ తెచ్చుకుని ఏదో అయ్యిందనిపించాం. ఇప్పుడైతే రూమ్ బుక్ చేసుకునే ముందు కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అని ఉంటేనే వెళ్తున్నాం, కానీ అప్పుడు కొత్త కదా. అయినా అది కూడా పెద్ద గొప్పేం కాదు. స్క్రాంబుల్డ్ ఎగ్స్, బేకన్, సాసేజ్ల వంటివి అదనంగా ఉంటాయి, కానీ ఇడ్లీలు దోశలు ఉండవుగా. నేనైతే ఎప్పుడూ ఏదో నంజడమే, కాస్త తిన్నాననిపించడమే. డిస్నీల్యాండ్. ఇక లాస్ ఏంజెల్స్ టూర్లో మరో ఘట్టం మేము రెండోసారి వెళ్ళినప్పటి నుంచి మొదలు పెడతాను. ఈసారి ముందుగా డిస్నీల్యాండ్ ప్లాన్ చేసుకున్నాం. డిస్నీల్యాండ్ లాస్ ఏంజెల్స్ నగరానికి దక్షిణంగా అనాహైంలో ఉంటుంది. మంచి ట్రాఫిక్ సమయంలో యూనివర్సల్ స్టూడియోస్ నుంచి డిస్నీల్యాండ్కి వెళ్లాలంటే సమయం అంతా రోడ్డు మీదే వృధా అయిపోతుంది. అందుకే బస ఎక్కడికక్కడ దగ్గరగా ఏర్పాటు చేసుకోవడం మంచిది. మెయిన్ గేట్ నుంచి 2-3 సిగ్నల్స్ దూరంలోనే మేము హోటల్ తీసుకున్నాం. అయినా డిస్నీల్యాండ్ కారు పార్కింగ్ ఎక్కడో అర్థం కాలేదు. నిజానికి అసలు పార్కింగ్ అని ఉన్నది ఏదో కారణాల వల్ల మూసి ఉంది. అలాగని మెయిన్ గేటు దగ్గర డ్రాప్ ఇన్ తప్ప పార్కింగ్ లేదు. రోడ్లపై ఉన్న డైరెక్షన్లు పట్టుకుని 3 సార్లు అక్కడక్కడే రౌండ్లు కొట్టాం. అయినా లాభం లేకపోయింది. ఇక నేను మెయిన్ గేటు దగ్గర దిగి సెక్యూరిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు కాగితం మీద ఏదో గీసి ఇచ్చారు. అదెక్కడో మరో చోట. ఇలాంటివి జీపీఎస్లో గూగుల్లో ఉండవు. డిస్నీల్యాండ్ అఫీషియల్ వెబ్సైట్లోనూ ఇన్ఫర్మేషన్ లేదు. బాగా ఇబ్బంది పడ్డాం. ఆ పార్కింగ్ నుంచి మళ్ళా షటిల్స్ ఎక్కటానికి కొంత దూరం నడవాలి. నాకు అప్పుడు 8వ నెల నిండుతోంది. అయినా హుషారుగా బయలుదేరాను మా అమ్మ ఉందిగా నాతో అన్న ధీమాతో. షటిల్ దిగాక ఇంక నాకు నడిచే ఓపిక పోయింది. ఒక ఎలక్ట్రిక్ వీల్ చైరు అద్దెకి తీసుకున్నాం. దాన్ని ఇక్కడ ECV అంటారు, అంటే ఎలక్ట్రిక్ కన్వీనియన్స్ వెహికల్ అన్నమాట. మొత్తానికి నా సమస్య తీరింది. కాకపోతే ఒకదానికి ఆ రోజుకి అద్దె $50. నేను దానికి స్కూటర్ అని పేరు పెట్టుకున్నాను. డిస్నీల్యాండ్ 2 రకాల థీమ్ పార్కులుగా ఉంటుంది. ఒకటి పూర్తిగా చిన్నపిల్లల కోసం డిస్నీల్యాండ్ పార్క్, 2 పెద్ద పిల్లలకి, పెద్దవాళ్లకి. దాన్ని డిస్నీల్యాండ్ కాలిఫోర్నియా అడ్వెంచర్ పార్క్ అంటారు. 2 పార్కుల్లోనూ కలిపి 85కు మించిన అట్రాక్షన్లు, రైడ్లు ఉన్నాయి. అన్నింటినీ చూడడం బహుశా 2 రోజుల్లో కూడా సాధ్యం కాదు. వీటితో పాటు షోలు, పెరేడ్లు కూడా ఉంటాయి. పైగా సెలవులు వచ్చాయంటే బోల్డ్ మంది జనం, ప్రతిదానికి పెద్ద లైనే. ఈ పెద్ద లైన్లు తప్పించుకోవడానికి ఫాస్ట్ పాస్ సర్వీసులు ఉంటాయి. కానీ ఒకసారి అది తీసుకుని ఒక చోటికి వెళ్తే ఆ కార్యక్రమం మొదలయ్యే వరకు ఇంకొకటి ఇవ్వరు. ఇలా రోజు మొత్తం మీద ఆ ఫాస్ట్ పాస్ సర్వీస్ని మహా అయితే 3-4 సార్ల కంటే ఎక్కువ ఉపయోగించుకోలేం. ఇక ఒక రోజులో 2 పార్కులు ప్లాన్ చేసుకుంటే ఏం చూస్తున్నామో మనకే అర్థం కాదు. అయితే మొదటిసారి చూసొచ్చి మరోసారి ప్లాన్ చేసుకోవాలి, లేదా ఏవో కొన్ని అట్రాక్షన్లు మాత్రమే ముందే నిర్ణయించుకుని చూడాలి, లేదా ఒకరోజు ఒక పార్కు, మరో రోజు మరో పార్కు అని పెట్టుకోవాలి. ఇంకా మేమేం చేశామో చెప్తాను. తర్జన భర్జనలు లేకుండా చిన్నపిల్లల పార్కుకే వెళ్లాల్సిందని మా వరు మారాం చేసింది. అసలు వచ్చిందే ఆ పిల్ల కోసం కాబట్టి ముందు అటు దారితీశాం. లోపలికి నడిచే కొలిది ఒకదాని తర్వాత ఒకటి అట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. పొద్దుటే పార్కింగ్ ప్రహసనంతో 1 గంట ఆలస్యంగా వచ్చాం. అసలే ఏదో రంగుల రాట్నం, మరేదో గుహలో నుంచి వెళ్లే రైలు లైన్లలో నిలబడి బయటికి వచ్చేసరికి 11 అయింది. నేను వేళ్లతో దేనికి వెళ్లలేను కాబట్టి, పైగా నా దగ్గర ఒక రైడింగ్ స్కూటర్ ఉంది కాబట్టి వీళ్ల కోసం ఫాస్ట్ పాసులు తేవడం పనిగా పెట్టుకున్నాను. మెషిన్ దగ్గరికి వెళ్ళి టికెట్ చూపిస్తే నెక్స్ట్ పాస్ వస్తుంది. అయితే ఏ అట్రాక్షన్కు వెళ్దామనుకుంటామో అక్కడే తీసుకోవాలి. నేను చకచకా స్కూటర్ మీద వెళ్ళి వీళ్లలో ఎవరెవరు వెళ్తానంటే వాళ్లకు ఆ పాసులు తెచ్చేదాన్ని. అంతేకాదు, అసలు ఇలా బాగా బిజీ అయిపోయి అసలెవరూ టైంకి తిండి తిప్పలు తినలేదు. ఇక నేనే వెళ్ళి కొని తెచ్చిపెట్టాను. సగం రోజు తర్వాత మొదటి పార్కు ఇంకా 50% చూడకుండానే మరో పార్కుకి వెళ్లాల్సి వచ్చింది. మళ్ళీ అక్కడ కూడా లైన్లలో నిలబడాల్సిందే. అయితే మధ్యలో మళ్ళీ మొదటి పార్కులో షోల కోసం అటు, మళ్ళీ ఇక్కడ రైడ్స్ కోసం ఇటు నడిచి నడిచి బాగా అలసిపోయారు పాపం. ఈ రెండు పార్కుల మధ్య పార్కుల్లోనూ చాలా దూరాలు నడవాలి మరి. సాయంత్రానికి అందరికీ ఓపికలు అయిపోయాయి. ఇక చీకటి పడే సమయానికి రెండో పార్కులో ఏదో వరల్డ్ ఆఫ్ కలర్ ఫౌంటైన్స్ అనే లేజర్ ఫౌంటైన్ షో కోసం అడ్డదారులన్నీ మూసివేశారు. ఇక ఆ మూల చిక్కుకున్న వాళ్లకి ఈ మూలకి రావాలంటే పార్క్ అంతా చుట్టి రావడం ఒక్కటే తప్ప మరో మార్గం లేదు. పోనీ ఆ ప్రోగ్రాం ఏదో చూద్దామంటే ముందుగా టికెట్లు తీసుకుని ప్రోగ్రాంకి 2 గంటల ముందే వెళ్ళి కూర్చోవాలి. నిజానికి అది ఓపెన్ ఎయిర్లోనే జరుగుతూ ఉన్నా చుట్టూ మూగిన జనం వల్ల ఏమీ సరిగా కనబడలేదు. నేను ఎక్కువసేపు నిలబడలేక కనిపించినంత మేరే చూశాను. అయితే రోజంతా అలాంటి ఒక స్కూటరు అద్దెకి తీసుకోకపోతే నా పని 1 గంటలోనే అయిపోయేది. అన్నిటిలోకి చెప్పుకోదగినది, అద్భుతమనిపించేది రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగే పెద్ద ఫైర్ వర్క్స్. ఇవి జూలై 4న బయట జరిగే వాటికంటే చాలా పెద్దవి. ఇంకా చాలా రకరకాల వెరైటీలు కలిగినవి. అది జూన్ నెల, పైగా మంచి వెచ్చగా ఉండే రోజులు కాబట్టి అలా రాత్రి 9:30 వరకు బయట తిరగగలిగాం. అయినా ఇక్కడ మాకంటే కొంచెం వెచ్చగానే ఉంటుంది. డిస్నీల్యాండ్ ఒక కలల ప్రపంచానికి ప్రతిరూపం. వాల్ట్ డిస్నీ కలల సాక్షాత్కారం 1955లో ప్రారంభించబడి మొదట 7 నెలల్లోనే మిలియన్ మందిని రప్పించగలిగిన ప్రతిభ కలిగినది. 1966లోనే వాల్ట్ డిస్నీ మరణించినా ఆయన కలలు ఇప్పటికీ నిలిచి ఉన్నాయి. అది చెప్పుకోదగిన విషయం. ఏదైనా ప్రారంభించడం కంటే దాన్ని కొనసాగించడం చాలా కష్టమైన పని. వాళ్ళ అదృష్టం కొలది ఆ రెండో పని బాగా జరుగుతూ ఉండడం వల్ల ఇప్పటికీ డిస్నీల్యాండ్ ప్రపంచంలో ఎన్నదగిన గొప్ప థీమ్ పార్కుగా ఉంది. పార్కులో అడుగు పెడుతూనే మెయిన్ స్ట్రీట్లోంచి దూరంగా కలల కోట దర్శనమిస్తుంది. చుట్టూ ఎక్కడ చూసినా ఎటు చూసినా పిల్లలకు అన్నీ నిజమనిపించే భ్రాంతి కలిగేలా చాలా గొప్పగా అందంగా తీర్చిదిద్ది ఉంటాయి. ఇక రాకుమారుణుల వేషధారణల్లో ఉన్న అమ్మాయిలు అటూ ఇటూ తిరుగుతూ చిన్నపిల్లల దగ్గరికెళ్ళి కబుర్లు చెప్తూ చెప్పిస్తూ ఫోటోలకి సహకరిస్తూ ఉంటారు. ఆ అమ్మాయిలు నిజంగానే రాకుమారునుల్లా చిదిమితే పాలుగారే బుగ్గలతో అందంగా ఉండడం విశేషం. నాకు ఆ క్యారెక్టర్ల పేర్లు కూడా పెద్దగా తెలీదు. కానీ మా వరు అదిగో జాస్మిన్, ఇదిగో స్నో వైట్, ఏరియల్, సిండ్రెల్లా, రెపాన్సెల్, అరోరా అంటూ రకరకాల ప్రిన్సెస్ల పేర్లు చెప్తూ తెగ ఆనందపడిపోయింది. మధ్యలో ఉన్న రైడ్స్, అట్రాక్షన్స్ మాట అలా ఉంచితే అసలు ఆ సెట్టింగ్స్ వెనక ఉన్న కళాహృదయాలకి నమోవాకాలు అర్పించవచ్చు. ఇక మిక్కీ మౌస్, స్పాంజిబాబ్, డొనాల్డ్ డక్, ఆలీస్ ఇన్ ద వండర్లాండ్ లాంటి టూన్ క్యారెక్టర్ల వెంటపడని చిన్నపిల్లలుండరంటే అతిశయోక్తి కాదేమో. మనకు తెలుసు కదా, ప్రతి రాకుమారి కథ చివరికి ఒక రాజకుమారుడితో పెళ్లి జరగడంతో ముగుస్తుంది. ఇప్పటి కాలానికి సరిపడే కళలు కావు అవి. అందుకే నిర్వాహకులు తెలివిగా స్టార్ వార్స్ దగ్గర్నుంచి అప్పట్లో కొత్త సినిమాలైన టాయ్ స్టోరీ, ఫైండింగ్ నీమో లాంటి సినిమాల థీమ్స్ వరకు అన్నిటినీ ప్రదర్శనల్లో భాగంచేశారు. ఇలాంటి చోట్లకి వెళితే అసలు సమయం తెలీదు. పెద్దవాళ్లం త్వరగా అలసిపోతాం కానీ పిల్లలకి అక్కడి నుంచి రావాలనిపించదు. అసలింత పెద్ద పార్కు, ఇన్ని ఆకర్షణలు చాలా ఎక్కువేమో అని కూడా అనిపిస్తుంది. ఇక రెండో పార్కులో అతిపెద్ద రోలర్ కోస్టర్, జెయింట్ వీల్ వంటివే కాక పైకి కనిపించనివెన్నో థ్రిల్ రైడ్స్ వంటివి ఉన్నాయి. పెద్ద లైన్లలో నిలబడి వీటన్నింటి వెంట సందర్శకులు పరుగులు తీస్తూనే ఉంటారు. అయితే లైన్లకు ముందే వెయిట్ టైం బోర్డులుంటాయి, అది చూసుకుని ప్లాన్ చేసుకోవచ్చు. ఒకరోజుకి $100 పైచిలుకు టిక్కెట్ పెట్టుకుని వచ్చినా తినడానికి మళ్ళీ భారీగా ఖర్చు పెట్టవలసిందే. అయినా జనం ఎక్కడ చూసినా కిటకిటలాడుతూ బోల్డ్ మంది జనం. ఇక్కడ సాధారణంగా అంతమంది జనం ఎక్కడా కనిపించరు. కొందరు అలా జనం సందడి చూడడం కోసమే వస్తారా అని అనిపిస్తుంది. ఇక ఇండియా నుంచి ఎవరు తరఫు వాళ్ళొచ్చినా తప్పనిసరిగా లాస్ ఏంజిల్స్ ప్రయాణం పెట్టకమానరు ఎవ్వరు. అదృష్టం కొద్దీ ఆ ప్రయాణంలో మా అమ్మ మాతో ఉండడం వల్ల ఇద్దరం కబుర్లు బాగా చెప్పుకునేవాళ్ళం. చిన్న చిన్న పిల్లలు అక్కడ మొక్కజొన్న పోతులతో పాటు అమ్ముతున్న పెద్ద పెద్ద టర్కీ కోడి కాళ్ళు చేత్తో పట్టుకుని చకచక ఐస్ ఫ్రూట్ తిన్నంత సునాయాసంగా లాగించేస్తూ ఉంటారు. అయితే హడావిడిగా పరిగెత్తే మనుషులు తప్ప వాళ్ళని తాపీగా నాలా గమనించేవారెవ్వరూ ఉండరనుకుంటా. మా చిన్నతనంలో జెయింట్ వీల్ ఎక్కించారు మమ్మల్ని. ఒక్కొక్కళ్ళం ఒక్కో తొట్టెలో కూర్చున్నాం. నేను భయపడుతూనే ఎక్కాను. అది సరిగ్గా పై వరకు వెళ్ళి అక్కడ ఏదో ప్రాబ్లం వల్ల చాలాసేపు ఆగిపోయింది. ఇంకా నా అరుపులు చూడాలి. కిందకు దించే వరకు గోల గోల పెట్టేశాను. ఇప్పటికీ అలా కాళ్ళు గాల్లో వేళ్లాడదీసి ఆధారం లేకుండా ఉన్న తొట్టెలోంచి అమాంతం కిందకి పడిపోతున్నట్టు కలలు వస్తాయి నాకు. ఇక వీళ్ళు ఇలా తలకిందులుగా తిరుగుతున్న రోలర్ కోస్టర్లలో ఎలా ధైర్యంగా ఎక్కేస్తున్నారో కదా అని అనిపించింది. మా కోమలికి వరువుకి అస్సలు ఏది భయం ఉండదు, అన్నింటికీ తయారు. ఇక సత్య సరే సరి. నేను వట్టి మనిషిని కాదు కాబట్టి అదృష్టం కొద్దీ తప్పించుకున్నాను ఈసారికి. మొత్తానికి ఒక మంచి అనుభూతి అందరికీ. మళ్ళీ వచ్చినప్పుడు అన్నీ పూర్తిగా చూద్దాం అని చెప్పుకున్నారు వెళ్లలో వీళ్లే. మా అమ్మని అంత హుషారుగా అన్నింటిలో పార్టిసిపేట్ చేయగా ఈ మధ్యకాలంలో చూడలేదు నేను. పిల్లలతో చక్కగా హాయిగా నవ్వుతూ అన్నిటికీ తను అటెండ్ అవుతూ ఉంటే నాకు ఎంతో ముచ్చటగా సంతృప్తిగా అనిపించింది. మా నాన్నగారు అమెరికా చూడాలని ఎన్నో కలలు కన్నారు, కానీ అవన్నీ నెరవేరకముందే కాలం చేశారు. నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అదే బాధగా ఉండేది. అయ్యో, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కానీ ఆయన కల నెరవేర్చలేకపోయానే అని. అయినా మాతో మా అమ్మ ఉన్నంతసేపు ఆయన కూడా నడుస్తూ అన్నీ చూస్తున్న భ్రాంతి కలిగింది నాకు ప్రతీ చోట. అమెరికా ఆయనలాంటి వాళ్ల ప్రపంచం, బంధనాలు లేని స్వేచ్ఛా ప్రపంచం. డిస్నీల్యాండ్ నుంచి తిరిగి మా బస్సుకు వచ్చేసరికి రాత్రి 10 దాటింది. అంతా బాగా అలసిపోయి ఎక్కడి వాళ్లక్కడ పడి నిద్రపోయారు. తిరుగు ప్రయాణం. లాస్ ఏంజిల్స్ ప్రయాణంలో చాలా చాలా ఆహ్లాదకరమైంది హైవే 1 మీద నుంచి వచ్చే తిరుగు ప్రయాణం. మేము మొదటిసారి దారిలో డానిష్ టౌన్ సాల్వెంగ్ను చూడాలని అటు మీదుగా వచ్చాం. ఇక అప్పటినుంచి ఎప్పుడటు వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు అలానే వస్తాం. నిజానికి రోడ్డు నుంచి వస్తే మరో 70 మైళ్ళు ఎక్కువ ప్రయాణం చేయాలి, కానీ అలా చేశామని కూడా అనిపించదు మనకు. ఎందుకంటే మలుపుకోసారి ఆత్మీయంగా పలకరిస్తూ బృహత్ సముద్రుడు మన వెంటే వస్తూ ఉంటాడు. మరి లాస్ ఏంజిల్స్ ఉత్తర భాగమైన శాన్ ఫెర్నాండో వ్యాలీ మీదుగా హైవే 1 మీదకి ప్రవేశించాం. వెంచూరా. 60 మైళ్ళు ప్రయాణించామో లేదో ఎదురుగా విశాలమైన అద్భుత దృశ్యం. మబ్బు కమ్మిన 11 గంటల వేళ కారు అద్దాల నిశ్శబ్దంలోకి దూసుకు వస్తున్నట్టు ప్రతిధ్వనిస్తున్న అలల భీకర స్వరూపం. ఒడ్డున కనుచూపు మేర అందంగా పరుచుకుని ఉన్న ఇసుక కంబళి. ఆకాశం అమాంతంగా విరుచుకుపడుతుందేమోనన్నట్లు పరుగులు తీస్తున్న కారు మబ్బులు. ఆ ఊరి పేరు వెంచూరా. వానైనా వరదైనా తప్పనిసరిగా ఆగి తీరాల్సిందే అని నేను పట్టుబట్టడంతో ఎగ్జిట్ తీసుకున్నాం. అక్కడ ఆర్వీ పార్క్ లోనికి వెళితే $10 టిక్కెట్టు తీసుకోవాలి. అక్కడి నుంచి మాత్రమే సముద్రం ఒడ్డుకి దారి ఉంది. మరి తీరా మేము ఆగేసరికి వాన సూదులు జల్లిస్తున్నట్లు పడ్డం మొదలెట్టింది. ఇక ఆగి కొండమించి కిందికి వెళ్లే ప్రయత్నం మానుకుని పైనుంచే ఫోటోలతో సరిపెట్టుకున్నాం. కారు మలుపు తిరుగుతున్నా నేనింకా ఆశగా అటే చూడడం గమనించి మరోసారి తప్పకుండా వెళ్దాం అన్నాడు సత్య. ఇప్పుడిక్కడ ఇండియాలోలాగా మంచి వెచ్చని వేసవి ఉంటేనా అని అనుకున్నాను. అమాంతంగా సముద్రాన్ని కౌగులించుకోను, ఇసుకలో పడుకుని ఆకాశాన్ని అపురూపంగా చూసుకోను. వెనక్కి తిరిగి మా అమ్మ వైపు చూశాను. తను కూడా అదే తన్మయత్వంతో చూస్తూ మబ్బులు, సముద్రం, ఆకాశం అన్నీ ఒక్కసారిగా ఎలా నృత్యం చేస్తున్నట్లున్నాయో అంది. నాకైతే ఆ మబ్బులు బ్లాక్ షీప్లాగా ఉన్నాయి అంది వరు. మూడో తరం కవయిత్రి మరి, అందరం నవ్వుతూ వెంచురాకి వీడుకోలు పలికాం. శాంతాబార్బరా. శాన్ ఫెర్నాండో వ్యాలీ నుంచి దాదాపు 90 మైళ్ల దూరంలో ఉంటుంది శాంతాబార్బరా. మేం మొదటిసారి లంచ్ బ్రేక్ కోసం అన్నట్లు సముద్రం ఒడ్డున రెస్టారెంట్స్ చూద్దామని వెళ్ళాం. అప్పట్నుంచి ప్రతిసారి ఆ ఊరి బీచ్ రోడ్లో కాసేపు ఆగకుండా వెళ్ళాం. హార్బర్ వైపున్న వెస్ట్ బీచ్ నుంచి అటు ఈస్ట్ బీచ్ వరకు దాదాపు మైలు పాటు రోడ్డు నానుకుని ఉన్న కాలిబాట మీద ఎవరికి వాళ్లే తొక్కుకునే ఫ్యామిలీ రిక్షాలు, సైకిళ్ళు అద్దెకి దొరుకుతాయి. మేము ఈసారి వెళ్ళినప్పుడు పిల్లలు అదేదో ఎక్కాల్సిందేనని పేచీ పెట్టడంతో 1 గంటకి $35 చెల్లించాం. మా అమ్మ, నేను వెనక కూర్చున్నాం. ముందు సీట్ల వాళ్లు తొక్కాలి. ముందు 10 నిమిషాలు బాగా హుషారుగానే నడిపారు వీళ్ళు. ఆ తర్వాత ఇక సరదా అయిపోయి మొహాలు వేళ్లాడదీశారు. మేము బాగా నవ్వుకున్నాం. ఇక నీళ్లలోకి వెళ్ళి ఆడతానని వరు ఒకటే పరుగులు. బీచ్ చూసిందంటే ఎంత చలైనా ఆడతానని పేచీ పెడుతుంది. మధ్యాహ్నం భోజనానికి సముద్రంలోకి వంతెనలా సాగి ఉన్న కట్టడం మీద రెస్టారెంట్స్లో ఒక సీఫుడ్ రెస్టారెంట్కి వెళ్ళాం. పిల్లలు మొదటగా పెట్టిన బ్రెడ్లని ఆదరా బాదరా ఆవురావురుమని తింటూ ఉంటే మా అమ్మ అంది, వీళ్ళకి ఇలా రోజు ఇంత టైం వరకు భోజనం పెట్టకుండా ఉంటే నిన్ను ఏడిపించకుండా అన్నం తింటారు అని. అది అక్షరాలా సత్యం. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు తప్ప వీళ్ళకి అస్సలు తిండి ధ్యాసే ఉండదు. మేము శాంతాబార్బరాకి చేరుకునేటప్పటికీ అదృష్టం కొద్దీ మంచి ఎండ వచ్చింది. కానీ బీచ్లోకి వెళ్ళి కాళ్ళు ముంచేటంత ఎండైతే కాదు. వెలుతురు నురగల్ని అద్దుకుని కెరటాలతో మురిపిస్తున్న సాగర తీరాన్ని తనివి తీరా చూస్తూ భోజనాలు కానిచ్చాం. సీగల్ పక్షులు ఒక్కొక్కటిగా వాలి పైకి లేస్తూ అలలకి రెక్కలతో వీవనలు వీస్తున్నట్లున్నాయి. అక్కడ్నుంచి డౌన్టౌన్కి వెళ్లేందుకు కేవలం 25 సెంట్ల టిక్కెట్తో ఎలక్ట్రిక్ షటిల్ బస్సులు తిరుగుతాయి. బీచ్ రోడ్డులో విజిటర్ సెంటర్కి ఎదురుగా ఉన్న కార్ పార్కింగ్ నానుకుని ఆ రోజు ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంది. మొత్తం రోడ్డు పక్కనంతా రంగుల హరివిల్లు కనువిందు చేసింది. ఇలాంటి ఎగ్జిబిషన్స్ మా పిల్లలకి మహా ఇష్టం. బొమ్మలు గీయడం అంటే అందరికీ ఇంట్రెస్టే. ఇక అక్కడి నుంచి వీళ్ళని కదల్చడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. మేము రాత్రిలోగా ఇల్లు చేరాలంటే ఇక అప్పటికైనా బయలుదేరక తప్పదు. మరి అక్కడించి ఇంకా దాదాపు 300 మైళ్ళు పైన వెళ్ళాలి మేం. లాస్ ఏంజల్స్ నుంచి వచ్చేటప్పుడు ఒక రోజంతా ఉండగలిగిన మంచి సముద్రతీర ప్రదేశం శాంతాబార్బరా. సోల్వాంగ్. అక్కడ్నుంచి దాదాపు 40 మైళ్ల దూరంలో ఉన్న సోల్వాంగ్ ప్రధాన రహదారి నుంచి కొంచెం లోపలికి మరో చిన్న రహదారి మీదుగా 1/2 గంట వెళ్లాల్సి వచ్చిన చూడదగ్గ ప్రదేశం. సోల్వాంగ్ అందమైన డానిష్ టౌన్. చూడచక్కని రంగులు, ఒకేలాంటి కట్టడ నిర్మాణాలు వీరి ప్రత్యేకత. డానిష్ కట్టడాల్లో మంచి ఆర్కిటెక్చర్ కనువిందు చేస్తుంది. ఇక్కడ డానిష్ సంస్కృతిని ప్రతిబింబించే విశేషాలెన్నో చూడొచ్చు. కొంతమంది వారి ప్రాంతీయ వస్త్రధారణలోనే కనిపిస్తారు. డానిష్ చాక్లెట్లు, ఐస్ క్రీములు, ఒక్కటేమిటి, సమస్తం వారి ప్రత్యేక సంస్కృతిని తెలియచేసేవే. ఒక పాతకాలపు విండ్ మిల్లు ఇప్పటికీ అలానే ఉంది. పిస్మో బీచ్. తిరిగి మేము హైవే 101 మీదకి వచ్చేసరికి బాగా వర్షం పడి వెలిసినట్లుంది. రోడ్ల మలుపుల్లో ఆకాశపు సాయంత్రపు వెలుగులు మెరిసి మాయమవుతున్నాయి. రోడ్డుకు దిగువగా దూరంగా సముద్రం కనిపిస్తూ కవ్విస్తూ ఉంది. సాల్వాంగ్ నుంచి దాదాపు 55 మైళ్ల దూరంలో పిస్మో బీచ్ ఉంది. అక్కడి నుంచి హైవే 101 ఇన్లాండ్ మీదుగా వెళ్ళిపోతుంది. సముద్రపు ఒడ్డున హైవే 1గా ముందుకి కొనసాగుతుంది. మేం వెళ్లాల్సింది 101 మీద. అయితే కనీసం అరగంటైనా పిస్మో బీచ్లో గడుపుదామని ఊర్లోకి కారు తిప్పి బీచ్ రోడ్డుకి చేరుకున్నాం. ఎదురుగా కొంత దూరం సముద్రంలోకి నిర్మించబడిన బ్రిడ్జి వెనకగా ప్రకాశించే సంజనారంజ ఆకాశం, ఒడ్డున ఇసుక మీద తడియారని ఎగిసిపడే అలల నురుగుల పారాణి, ఎత్తునుంచి కింద కేరింతలు కొడుతూ ఒడ్డున గిరికీలు కొడుతున్న సీగల్ పక్షులతో పాటు పరుగెత్తే చిన్నపిల్లలు, చలిగాలిలోనూ పరిమిత వస్త్రధారులై తిరుగుతున్న జనం. బ్రిడ్జి దిగామంటే ఇక అక్కడే చీకటి పడిపోతుంది. తప్పనిసరై అరగంట మాత్రమే గడిపి వెనుతిరిగాము. నాకెందుకో యూసోమేటీలో బ్రైడల్ వేల్ జలపాతం దగ్గర్నుంచి వెనక్కి రావడానికి బెంగపడ్డట్టే ఇక్కడ కూడా అనిపించింది. అద్భుత దృశ్యం నుంచి కళ్ళు మరల్చినా మనస్సు మరల్చుకోలేకపోయాను. మరోసారి ఎప్పుడైనా ఈ పిస్మో బీచ్కే ప్రత్యేకించి వచ్చి 4 రోజులు ఉండాలని నిర్ణయించుకున్నాం. మొత్తం మీద లాస్ ఏంజెల్స్ అందమైన అద్భుతమైన ప్రయాణం మాకెప్పుడూ.